ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను, ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardi john at the rate of gmail.com. CDE number 00 08 00 04 01 703.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగయుగాల ఆకాంక్ష 21వ వర్తమానాన్ని మనం ఈ దినమందు ధ్యానిస్తున్నాం. ప్రియమైన వారలారా, మీరందరూ కూడా దేవుని సమక్షంలో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖశాంతులతో ఉన్నారని మేము నమ్ముతున్నాము. ఎవరికైతే ఇబ్బందులు సమస్యలు మరి సవాళ్ళు ఉన్నారో మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు తన యొక్క ఉచిత కృపతో మిమ్మల్ని బలపరిచి నడిపించాలని మా ప్రార్థన ఉన్నది. ప్రార్థన చేసుకుని వర్తమానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన నామునకు స్తుతులా చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమందు బెత్సెద సన్హెడ్రిన్ అనే అంశాన్ని మేము ధ్యానించినుండగా దీనిలో ఉన్న మర్మాన్ని మీరు మాకు తెలియపరచమని, ఆ యొక్క ఉద్దేశాన్ని మేము ఆయక్తపరిచి మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము పెంపొందించే శక్తిని మీరు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెత్సెద అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. ఈ కోనేరులోని నీళ్లను కొన్ని కలల్లో కదిలించడం జరిగేది. ఇది ఓ మానవత శక్తి వలనే జరుగుతుందని, కదిలింపు అనంతరం ఎవరైతే మొదట ఆ నీటిలోకి దిగుతారో అతడికి ఏ వ్యాధి ఉన్నా అది నయమైపోతుందని ప్రజల నమ్మకం. 100 బాధితులు అక్కడికి వెళ్ళేవారు. నీళ్లు కదిలించడం జరిగినప్పుడు గుమ్మికూడిన ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట సంభవించి అందులో చాలామంది స్త్రీలు, పిల్లలు, దుర్బలులు మరణించేవారు. కొందరైతే కోనేరు దగ్గరకు కూడా వెళ్ళలేకపోయేవారు. కానా కష్టం చేరుకోగలిగిన అనేకులు ఆ గట్టు మీదే ప్రాణాలు విడిచేవారు. వ్యాధిగ్రస్తులు ఎండ నుంచి, చలి నుంచి కాపాడేందుకు కోనేరు చుట్టూ ఆశ్రయాలు నిర్మించేవారు. కొందరు రాత్రంతా ఈ మంటపంలోనే ఉండిపోయి స్వస్థత పొందాలన్న కోరికతో ప్రతిదినం కోనేరు అంచు వరకు వెళ్ళేవారు. పాపం వారి ప్రయత్నాలు వ్యర్థమయ్యేవి. యేసు మళ్ళీ యెరూషలేమును సందర్శించాడు. ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, ఒంటరిగా నడుస్తూ కోనేరుకు వద్దకు వచ్చాడు. స్వస్థత పొందడానికి తమకున్న ఒకే ఒక అవకాశంగా భావించి ఎదురు చూస్తున్న ఘటన కోసం వేచి ఉన్న బాధితులు ఆయన వీక్షించాడు. స్వస్థత చేకూర్చే తన శక్తిని వినియోగించి ప్రతి వ్యాధి బాధితుని స్వస్థపరచాలని ఆకాంక్షించాడు. అయితే ఆ సబ్బాతు దినం దేవుని ఆరాధించేందుకు జనులు గుంపులు గుంపులుగా దేవాలయానికి వెళ్తున్నారు. స్వస్థపరచడం వంటి కార్యం యూదుల దురాభిమానాన్ని రచ్చగొట్టి తద్వారా తన పరిచర్యకు ప్రతిబంధంగా కలిగిస్తుందని ఆయనకు తెలుసు. అయితే అది దిన పరిస్థితిలో ఉన్న ఒక బాధితుని రక్షకుడు చూశాడు. కుంటివాడు 38 సంవత్సరములు వ్యాధిగ్రస్తుడై నిస్సహాయస్థితిలో ఉన్న ఆ భాగ్యుడు అతడు. అతడి వ్యాధికి అతడి పాపమే చాలా మట్టుకు కారణం. అతడి వ్యాధి దేవుడు విధించిన శిక్షగా అనేకులు పరిగణించారు. అతడు నా అన్నవాళ్ళు లేకుండా ఒంటరిగా జీవిస్తున్నాడు. తాను దేవుని కృపకు దూరమయ్యానని భావించాడు. ఈ దుర్భర స్థితిలో ఆ బాధితుడు అనేక సంవత్సరములు గడిపాడు. నీళ్ల కదిలింపు జరుగుతుందని ప్రజలు కనిపెట్టినప్పుడు ఆ అభాగ్యుడి పట్ల దయగున్నవారు అతని మంటపంలోనికి మోసుకొని వెళ్ళేవారు. కానీ అవసర తరుణంలో కోనేరులో దిగడానికి అతడికి చేయుత నిశ్చయించేవారు కాదు. అతడు నీళ్లు గలగల కదలడం చూసేవాడు కానీ కోనేటి అంచుమించు ముందుకి సాగలేకపోయేవాడు. తనకన్నా బలమైన వారు తనకన్నా ముందు కోనేరులో దిగేవారు. తోసుకుంటూ ముందుకు వెళ్తున్న స్వార్థ ప్రజలతో పెనుగులాడేకపోయేవాడు. తన లక్ష్య సాధనకు అతడు నిరంతరం కృషి, అతడి ఆందోళన, ప్రతి నిత్యము ఎదురవుతున్న నిరాశ అతడిలో ఇంకా మిగిలి ఉన్న శక్తిని హరించి చేసి వస్తున్నాయి. ఆ రోగి చాప మీద పడుకుని అప్పుడప్పుడు తలపైకెత్తి కోనేటి వంక చూస్తున్న సమయంలో దయ కనికరాలు మరి ఉట్టి పడుతున్న ఒక ముఖం వంగి స్వస్థ పడగోరుచున్నావా అనడం అతడిలో ఆశ మొగ్గుతుంది. నిరీక్షణ వెలువెత్తింది ఆ మనిషిలో. అతడు ఏదో రకంగా తనకు సహాయము అవసరమని గుర్తించాడు. కానీ చిగురించిన ఆశ త్వరలోనే వాడిపోయింది. కోనేటిలో దిగడానికి తాను ఎన్నోసార్లు ప్రయత్నించాడు, గుర్తు చేసుకున్నాడు. నీళ్ల కదిలింపు మళ్ళీ చోటు చేసుకునే వరకు బతికి ఉంటానన్న నమ్మకం అతడికి లేదు. బరువుగా ఆ పక్కకు తిరుగుతూ, అయ్యా, నీళ్లు కదిలినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఎక్కడ నాకంటే ముందుగా దిగును అని అన్నాడు. మరి తన మీద విశ్వాసం ప్రకటించమని యేసు ఈ బాధితుని కోరలేదు. నీవు లేచి నీ పరుపునెత్తుకుని నడుము అని మాత్రమే అన్నాడు. ఆ మాటను అతడి విశ్వాసం గట్టిగా పట్టుకుంది. ప్రతి నాడిలో ప్రతి కండరంలో జీవం ప్రవహించింది. చచ్చుపడిన అతడి అవయములు ఆరోగ్యం పుంజుకొని పనిచేశాయి. తట పటయించుకుంటూ క్రీస్తు ఆజ్ఞను శిరసాయ వహించి మరి పూనుకుని నాడు ఈ రోగి. అతడి కండరాల్ని అతడు పూనుకున్న సాకారం చేశాయి. లేచి నిలబడ్డాడు. మరలా చైతన్యమైనట్లు దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలం. ఇక్కడ యేసు అతడికి దేవుని సహాయాన్ని వాగ్దానం చేయలేదు. అతడు ఆయన్ని శంకించేవాడు. బాగుపడడానికి తనకున్న ఒకే ఒక అవకాశాన్ని పోగొట్టుకునేవాడు. అయితే అతడు క్రీస్తు మాటను విశ్వసించాడు. ఆ మాట ప్రకారం నడుచుకోవడం ద్వారా శక్తిని పొందాడు. అదే విశ్వాసం ద్వారా మనం ఆధ్యాత్మిక స్వస్థతను పొందవచ్చు. పాపం వలన మనం దైవ సంబంధమైన జీవితానికి దూరమయ్యాం. మన ఆత్మలు వ్యాధిగ్రస్తమయ్యాయి. ఆ వ్యాధిగ్రస్తుడు నడవలేని స్థితిలో ఉన్నట్లే మనం మన సొంత శక్తితో పరిశుద్ధ జీవితం జీవించడం అసాధ్యం. తాము నిస్సహాయమని దేవునితో సామరస్యం ఏర్పరిచే ఆధ్యాత్మిక జీవితం తమకు అవసరమని గుర్తించేవారు. దాన్ని సాధించడానికి వ్యర్థ ప్రయత్నాలు చేసేవారు ఎందరో ఉన్నారు. వారు నిశ్రాయించింది ఇలా వాపోతారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణకు లొనగు శరీరం నుండి నన్నెవడు విడిపించరు అని మరి రోమా రాసిన పత్రిక 7:24 మనం చూడవచ్చు. ఈ నిస్సహాయంతో నిరాశతో మరి సతమతం ఉన్న వీరు తమ దృష్టిని పైకి సారించాలి. స్వీయ రక్తముతో కొన్న ప్రజలు ముఖాల్లోకి దయ కనికరాలతో చూస్తూ స్వస్థపరచుకూర్చున్నావా అంటున్నాడు రక్షకుడు. అన్న మానోభావం కలిగే వరకు వేచి ఉండకండి. ఆయన మాటను నమ్మండి. అప్పుడు ఆ మాట నెరవేరుతుంది. మీ చిత్తాన్ని క్రీస్తుకి అంకితం చేయండి. ఆయనే సేవ చేయడానికి, ఆయన ఆజ్ఞను గైకొనడానికి ఇచ్చాయించండి. అప్పుడు మీకు శక్తి లభిస్తుంది. దురభ్యాసం ఎలాంటిదైనా అది ఎంతకాలంగా అలవాటు పడినందువల్ల ఆత్మరు శరీరాన్ని బంధించే వ్యసనమైన దాని నుంచి విముక్తి కలిగించడానికి క్రీస్తు సమర్థుడు. ఆ విముక్తి నివ్వడానికి ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు. పాపముల చేత చచ్చిన ఆత్మకు ఆయన జీవాన్నిస్తాడు. ఎఫ్సి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరి బలహీనతకు, దూరదృష్టికిని, పాపానికి బందీలైన వారికి ఆయన విముక్తి కలిగిస్తాడు. స్వస్థపడ్డ పక్షవాత బాధితుడు తన పడకను తీసుకోవడానికి వంగాడు. అతడు పడక ఓ చేప, ఓ దుప్పటి మాత్రమే. వాటిని చుట్టుకొని పైకి లేచి ఆనందముతో తన విమోచకుడి కోసం తన చుట్టూ చూశాడు. యేసు ఆ జన సమూహంలో లేడు. ఆయన తన మళ్ళీ కనిపించిన ఆయనని గుర్తుపట్టలేనని అతడు భయపడ్డాడు. తనకు నూతనంగా లభించిన శక్తితో దేవుని స్తుతిస్తూ సంతోష ఆనందాలతో ఉప్పొంగుతూ బలంగా అడుగులు వేసుకుంటూ తన మార్గాన్ని వెళ్ళి ఉన్నాడు. తరుణంలో అతడు అనేక మంది మరి పరిశీలిని కలుసుకుని తనకు కలిగిన స్వస్థతను గురించి చెప్పాడు. వారు తన కథనాన్ని నిరాశ్రితంగా వినడం అతన్ని ఆశ్చర్యపరిచింది. మరి గుడ్లు రాజేసి విశ్రాంతి పడక ఎందుకు మోసుకు వెళ్తున్నామని ప్రశ్నిస్తూ అతడి కథనానికి అడ్డుకు వేస్తున్నారు. ప్రభు దినాన బరువు మోయడం ధర్మశాస్త్ర సమతం కాదని కఠిన పదజాలంతో గుర్తు చేశారు. అయితే అలాంటి దైవశక్తి గల మహానుభావుని ఆజ్ఞను శిరస వహించడానికి అతడు వెనుదీయలేడు సరికాదు. నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపునెత్తుకుని నడవమని నాతో చెప్పాను అని ధైర్యంగా బదులు పలికాడు. తనను స్వస్థపరిచిన వారెవరని నిగదీశారు. ఆయనే వారు అతడు మరి చెప్పలేకపోయాడు. ఈ అద్భుత కార్యాన్ని చేయగలిగిన వాడు ఒకడే అని ఈ అధికారులకు తెలుసు. కానీ అది యేసే అనడానికి వారు ప్రత్యక్ష నిదర్శనం కోరారు. సబ్బాతు రోజున స్వస్థపరచడంలో ఆయన ధర్మశాస్త్రాన్ని మీరడమే గాక రోగిని తన పడక ఎత్తుకుని మరి వెలమనడంలో దేవదూషణకు కూడా పాల్పడ్డాడని వారి అభిప్రాయం. మరి యూదులు ధర్మశాస్త్రాన్ని వక్రీకరించి దాని ప్రజలు మెడలపై భారమైన కాడికి మార్చారు. పర్థం లేని వారి నిబంధనలో ఇతర జాతులు వారికి మరి సమేతంగా మారాయి. ప్రత్యేకించి వారు సబ్బాతు చుట్టూ అర్ధహరిత నిషేధాలు కంచెను నిర్మించారు. అది వారికి మనోహర దినం కాదు, యెహోవాకు పరిశుద్ధమైన ఘనమైన దినము కాదు. శాస్త్రులు, పరిసయ్యులు విశ్రాంతి దినాచారాన్ని మోయలేని భారంగా రూపొందించారు. యూదుడు సబ్బాతు రోజున పొయ్యి వెలిగించడానికి దీపం వెలిగించడానికి నిషేధం. పర్యవసానంగా తాము చేసుకోకూడని అనేకమైన పనులకు ప్రజలు అన్యజనుల మీద ఆధారపడాల్సి వచ్చేది. ఈ పనులు చేయడం పాపమైతే అవి చేయడానికి ఇతరుల్ని నియమించడం ద్వారా ఆ పనిని తామే చేస్తున్నామని, ఆ పాపాన్ని తాము మరి ఒడిగట్టుకుంటామని వారికి తట్టలేదు. రక్షణ యూదులకే పరిమితమైందని ఇతరులు నిరీక్షణ లేని వారు గనుక వారి పరిస్థితి అంతకన్నా అధ్వానంగా ఉండదని వారిని భావం. అందరికీ ఆచరణ సాధ్యమై ఆజ్ఞలే దేవుడిచ్చాడు. ఆయన ధర్మశాస్త్రం హితుబదం కానీ మరి స్వార్థపూరితమైన ఏ ఆంక్షలు అనుమతించదు. తాను స్వస్థపరచిన వ్యక్తిని యేసు దేవాలయంలో కలుసుకున్నాడు. తాను పొందిన కృప నిమిత్తం పాప పరిహార్థ ఆపరణ కృతజ్ఞత అర్పణ చెల్లించడానికి అతడు దేవాలయానికి వచ్చాడు. మరి ఆరాధకుల్లో అతను చూసి యేసు తన్ను తాను అతనికి బయలుపరుచుకుని, ఇదిగో స్వస్థత నొందుతీవి. మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక పాపము నీవు చేయకమని హెచ్చరించాడు. మరి స్వస్థత పొందిన అతడు తన విమోచకుని కలుసుకున్నప్పుడు ఆ మీద ఆనంద భరితమయ్యాడు. క్రీస్తు పట్ల శ్రుతిత్వాన్ని ఎరగని అతడు తనను స్వస్థపరచవాడని ఈయనే అని పరిశీలితో అన్నాడు. ఈ కార్యమును విశ్రాంతిరమును చేసినందున యూదులు యేసును హింసించారు. సబ్బాతును అతిక్రమించడాన్న ఆరోపణతో యేసును సన్హెడ్రిన్ ముందు నిలబెట్టారు. ఈ సమయంలో యూదులు మరి స్వతంత్ర రాజ్యము అయి ఉంటే ఆయన్ని మరి ముట్టు పెట్టడమన్న తమ ఉద్దేశం నెరవేర్పుకు ఈ నేరారోపణ దోహదపడేది. వారు రోమీయులు పాలనాధికారం కింద ఉన్నందువల్ల ఇది సాధ్యమవలేదు. మరణదండన విధించే అధికారం యూదులకు లేదు. క్రీస్తుపై మోపిన నేరం రోమా న్యాయపాలిక కొట్టివేయడం తథ్యం. వారు సాధించడానికి ఆత్రపడే కార్యాలు కొన్ని ఉన్నాయి. తన పరిచర్యకు మోకరడానికి వారు మరి ఆ యొక్క అపోసు పాలు పాడుతున్న యెరూషలేములో సైతం క్రీస్తుదే పై చేవుతుంది. ప్రజలపై ఆయన ప్రభావమే బలంగా ఉంది. రబ్బీల దీర్ఘ పాణిని రుచించిన జనసమూహాలు యేసు బోధలకు ఆకర్షణీయంగా వారు మారినారు. ఆయన మాటలు వారికి అవగతమవుతున్నాయి. అవి వారికి ప్రేమ ఆదరణ అందిస్తున్నాయి. కక్ష సాధించే న్యాయాధిపతి కాక ప్రేమ మరి ప్రయత్నాలు గల తండ్రికి మరి దేవుని గురించి ఆయన మాట్లాడాడు. దేవుని స్వరూపాన్ని తనలో ప్రతిబింబించాడు. గాయపడ్డ ఆత్మకు తైలం ఎలాగా ఆయన మాటలు మరి ఆలకించేవాడు. తన మాటల ద్వారా తన కృప పరిచర్య ద్వారా ఆయన సనాతన సంప్రదాయాల్ని మానవ కల్పిత ఆజ్ఞలను హింసాత్మక శక్తిని నాశనం చేసి దేవుని అనంత ప్రేమను సమర్థించే విధంగా దేవుని యొక్క అద్భుతం అక్కడ చేకూర్చబడింది. ఇక్కడ యేసు అధికారాన్ని దొంగదెబ్బ తీయడంలో కానీ లేక ప్రజలు గౌరవభిమానాల్ని గమనాన్ని ఆయనకు దక్కకుండా చేయడంలో కానీ వారు ఘోర పరాజయం పొందారు. ప్రజల్లో చాలామందిని ఆయన బోధలు ఆకర్షించాయి. ప్రధానులు పాపాల నిమిత్తం వారు మనస్సాక్షుల్ని ఆయన మేల్కొల్పడం వారు తమ దోషిత్వం గురించి తీవ్ర ఆత్మ మరి కరుణకు గురయ్యారు. ఇది వారిని మరింత ద్వేషంతో నింపింది. ఆయన ప్రాణం తీయడానికే వారు నిశ్చయించుకున్నారు. యేసు మారువేషం ధరించిన మోసగాడని ప్రజల్ని హెచ్చరించడానికి దేశం నలుదిక్కులు షకిలి దూతల్ని పంపించారు. ఆయన కథలకి గమనించడానికి ఆయన మాటలు పనుల్ని నిషేధించడానికి గూఢాచారం నియమించారు. ఇక్కడ రక్షకుడు ఇప్పుడు శిలువ క్రాణుడు నిలిచి ఉన్నాడనే ఉద్దేశం ఇక్కడ గమనించబడింది. మరి ఆ యొక్క రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప స్వస్థత ఎంతోమంది గ్రహించారు, అసూయపడ్డారు. ఈయనేనా లోకరక్షకుడు అనే ఎంతో అనుమానాలతో మరి ఆ యొక్క స్థలంలో ఆ పరిస్థితులు కల్పించాయి. మరి యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి కాబట్టి, రక్షకుడు కాబట్టి, స్వస్థపరిచేవాడు కాబట్టి ఈ దినాన మనం కూడా ఆ యొక్క స్వస్థతని పొందుకోరే వారంగా నీవు నేను దేవునికి కనబడాలి. మరి 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర ఉండి మరి ఎప్పుడు ఆ యొక్క మేలు జరుగుతుందని ఎదురు చూసిన వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప స్వస్థతను అనుగ్రహించాడో మన జీవితాల్లో కూడా అదే స్వస్థతను దేవుడు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పర్లకు తండ్రి, దినవంద ప్రభువా, నీ యొక్క ఉద్దేశాన్ని మీరు సఫలం చేసినారయ్యా. మమ్మలను మా కుటుంబాలను మీరు దీవించి స్వస్థపరిచి మీ గమనంలో మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుని ఎలవేళ కూడా తండ్రి నీ ప్రియ సాక్షులుగా జీవించే అవకాశాన్ని మేము ప్రసాదించమని, ఈ రేడియో ద్వారా వినిచిన ప్రతిని బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామని మేము ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవాల్సిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.
చీకటి రతుకేలా శాపపు భారము.